శ్రీమన్నారాయణ భక్తి నేర్పుతారా, నాకు వ్యతిరేకంగా తయారు చేస్తారా, ఆ కుర్రాన్ని అంత అన్యాయం చేస్తారా, ఎవరైనా గురువుల్ని నమ్మితే ఆ గురువులు మోసం చెయ్యొచ్చునా అంటూ అమాంతంగా వాళ్ళ మీద గయ్యమన్నాడు. మీరు బ్రాహ్మణ రూపంలో ఉన్నారు కానీ బ్రాహ్మణులు కారు, నీచులు మీరు, క్షుద్రులు, అల్పులను తిడుతూ ఉంటే వాళ్ళు హడిలిపోయి లెంపలేసుకుని మహారాజా ఉరుమురిమి మంగళం మీద పడిందిట, అలా ఉంది మీ పరిస్థితి, మీ కుర్రాడు తప్పు చేస్తే నా మీద పడుతున్నావు, వాడికి మేము ఎంత కష్టపడి నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బుద్ధిని పాడు చేసి మంచి బుద్ధి నేర్పుదాం అనుకున్నాం, ఇంతకాలం మా దగ్గర నీకు వ్యతిరేకంగా ఎన్నో చెప్పాడు, అవన్నీ తొలగించి హరిస్మరణ వద్దురా, హిరణ్యకశిప స్మరణ చెయ్యరా అన్నాం, ధర్మార్థ కామములే నేర్పాం, హరి యొక్క కథలు వద్దన్నాం, అసలు హరి అనేవాడు లేడని చెప్పాం, నీ కొడుకు అన్నీ విన్నట్టే విన్నాడు, మేము చెప్పిన చదువులన్నీ నేర్చుకున్నాడు, మళ్ళీ వాడి బుద్ధి వాడే ప్రదర్శిస్తున్నాడు, ఇదంతా వాడికి పుట్టుకతో వచ్చింది, నిజం చెబుతున్నాం, మేము పొరపాటును కూడా అలాంటి పని చెయ్యం, తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రముల్ చెప్పము. మహారాజా దానవనాథ, మా వల్ల ఏ తప్పు లేదు, మేము విరోధి యొక్క శాస్త్రాలు చెప్పం, ఇతరులు వచ్చి అక్కడికి చెప్పే అవకాశం లేదు, మీ అబ్బాయే 10 మందికి చెప్పి పాడు చెయ్యాలి తప్ప మీ పిల్లాన్ని పాడు చేసేవాడు ఒక్కడు లేడు, మీ అబ్బాయి తా చెడ్డకోతి వనమల్లా చేర్చిందని పక్క వాళ్ళని పాడు చేస్తాడేమోనని మేము భయపడుతున్నాం, మీ అబ్బాయికి హరిస్మరణ ఎవరు చెప్పగలరు, ఇదంతా వాడికి నైజమనీష అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి, అది పుడకలతో కానీ పోయేటట్లేదు, అది చెప్పకుండానే చెప్పాడు అనమాట, నైజమనీష అంటే పుట్టుకతో వచ్చిన లక్షణం, పుట్టుకతో వచ్చింది అంత తేలిగ్గా పోదండో, మీరు ఎన్ని చెప్పండి, ఆ పుట్టుకతో కొంతమంది కొన్ని బుద్ధులు వస్తాయి, అవి పొమ్మన్నా పోవు, అలాంటి వాడు వీడు, పైగా మేమెవరం, మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుగాక భార్గవులము, నీ పుత్రుని ఇటువల్లె చేయగ శత్రులమే దైత్య జలధి చంద్రమ వింటే. మేము నీకు మిత్రులం, పురోహితులం, నీ గౌరవానికి పాత్రులం, అసలు మీ వంశానికి మాకంటే నమ్మకముగా సేవ చేసేవాడు మరొకడు దొరకరు, అంత నమ్మకంగా మీ రాక్షసుల వెంట మేము ఉంటున్నాం, నిజమైన పురోహితులం, అన్నిటికీ మించి నిన్ను సర్వకాల సర్వావస్థలలో వెంట ఉండి నడిపించి నీకు ఇంత శక్తి వచ్చేటట్టు చేసిన వాడు ఎవరు, మా నాన్న శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడే లేకపోతే నీకు బ్రహ్మమంత్రం ఎవరిస్తారు, బ్రహ్మ నీకు ప్రత్యక్షమయ్యేవాడా, నీకు ఇన్ని వరాలు వచ్చేవా, నీకు ఈ వరములు రావడానికి మూలకారకుడైన భార్గవుడు శుక్రాచార్యుడి కొడుకులం మేము, పైగా నీ కుటుంబానికి క్షేమం కోరుకునేవాళ్ళం, అటువంటి మేము శత్రువులమా నీ కుమారుణ్ణి పాడు చేయడానికి, ఓ రాక్షసేంద్ర, రాక్షస వంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడా, మేము రవ్వంత అతిశయోక్తి చెప్పడం లేదు, ఇదంతా మీ కుర్రాడికి ఎవడో నూరిపోసింది కాదు, పొట్టలో ఉండగానే నేర్చుకున్నాడు, ఆ పొట్టలో ఉండగానే మీ ఆవిడ ఏం తాగిందో ఏం తిందో వీడికి బుద్ధులు వచ్చాయి, తల్లి బుద్ధులు కొడుక్కి సహజంగా వస్తాయి, ఎందుకంటే తల్లి ఎక్కువ కాలం గర్భం ధరించి గర్భంతో ఉన్నంతకాలం రకరకాల పనులు చేస్తుంది, ఆ పనుల ప్రభావం పిల్లవాడి మీద పడుతుంది, కాబట్టి మా అబ్బాయి అండి మాకు చెప్పకుండా రహస్యంగా పెళ్ళి చేసుకున్నాడండి అంటే ఈ తల్లి ఇలాంటి సీరియల్ చూసింది కడుపులో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమవుతుంది ఆ సీరియల్ ఎఫెక్ట్ మరి, అంచేది ఇప్పుడు వాడేవడం మీద ఎందుకు పడ్డం, నువ్వు చేసిన పనిది, రోజు రాత్రి అయ్యేసరికి ఈ రహస్యంగా ఒకళ్ళొకళ్ళు చంపుకునేటటువంటి లేడీస్ విలన్లో ఉన్న సీరియల్స్ తెగవేస్తున్నారు కదా, అవి గర్భంతో ఉన్నప్పుడు చూసింది, ఆ పిల్లవాడి మీద పిల్ల మీద పడింది, అందుకే పిల్లవాడు తల్లికి చెప్పకుండా తల్లి లెంప మీద ఒడిగొట్టి వేరే పెళ్లి చేసుకొచ్చి ఆ తర్వాత నానాయాతన పడిపోతున్నాడు, మన పాపములు మన పిల్లల రూపంలో మనం అనుభవిస్తున్నాం, అందువల్ల ఏం చేయాలి, గర్భంతో ఉన్నంత వరకును దొరికాయి కదా అని చెప్పేసి టీవీ పెట్టుకుని పనికి మాలిన సీరియల్స్ చూడకూడదు, చక్కగా ఎస్వీబీసీ చూడండి, మంచి మాలాంటి వాళ్ళ పురాణాలు వినండి, ఆకాశేపు ఆ 9 నెలలు కూడా నియమంతో ఉండలేమా, 9 నెలల పాటు మాంసం తినకుండా శ్రద్ధతో సాత్విక ఆహారం తింటూ ఉంటే పిల్లలు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకు చూస్తారు ఇలాంటి కథలు వింటే, లేకపోతే నెత్తి మొత్తుతారు, ఇదంతా మీ ఆవిడ యొక్క గర్భం యొక్క చలవ, మాది కాదు అనగానే హిరణ్యకశిపుడు ఇప్పుడు కొడుక్కేసి తిరిగి, ఒరే దుర్మార్గుడా కూడా వజ్జలు చెప్పని ఈమతి మజ్జాతుడవైన నీకు మరియవ్వనిచే ఉజ్జాతమయ్య మత్సుత తజ్జనులం వేరుకొనుము తగనామ్రాలన్నాడు, గురువులు చెప్పని ఈ బుద్ధి ఈ దుర్బుద్ధి నా కుమారుడివైన నీకెలా వచ్చింది, నేను పరమ విష్ణుద్వేషిని, విష్ణుద్వేషికి విష్ణుద్వేషి పుట్టాలి. అందుకే వీడు చెప్పకుండానే మజ్జాతుడవైన నా శరీరము నుంచి పుట్టిన నీకు మరి ఎవ్వనిచే ఉజ్జాతమయ్యే, ఎవడి వల్ల పుట్టింది? దీన్ని బట్టి నాకు అనుమానం వస్తుంది, అసలు నువ్వు నా వంశస్థుడివా అవునా కాదా అని. ఓరి దుర్మార్గుడు కూడా ఎలా పుట్టేవరా నువ్వు? తజ్జనులం పేరుకొనుము, అసలు ఎవరో చెప్పు నీకు హరిస్మరణ నేర్పిన వాళ్ళు, వాళ్ళ అంతం చూస్తాను, నా మాట విని ఇకనైనా బుద్ధి తెచ్చుకో, లేదా నీకు హరిస్మరణ నేర్పి నిన్ను పాడు చేసి నా మీదకు ఉసిగొలిపిన వాళ్ళు దేవతల గురువుల తోటి స్నేహితుల, వాళ్ళని చెబితే వాళ్ళు ఎవరో చెబితే వాళ్ళని నరికి అవతల పారేస్తాను. అనగానే నా అన్నయ్య ఇన్ని కబుర్లు చెబుతావు, అసలు నువ్వు మాత్రం హరిస్మరణ వచ్చిపోయావా అన్నాడు ఆయన. నేను హరిస్మరణ చేస్తున్నాను అంటావు, నువ్వు మాత్రం హరిని మర్చిపోయావా? మన ఇద్దరం హరిస్మరణే చేస్తున్నాం, మార్గములు వేరంతే, అది అంతే తప్ప ఇంకోటి ఏమీ తేడా లేదు. అఖిల లోకారాధ్యుడైన విష్ణు ఉన్నాడే, ఆయనని ఏం చేస్తున్నావు నువ్వు? మది విరోధించిన తండ్రి మరువలేడు, మైత్రిచే గోవిందు నేను మరువలేను, మార్గములు వేరు లక్ష్యము మాత్రమొకటే. సకల లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుని విరోధించి మా నాన్న మర్చిపోడు గురువులకే తిరిగి అంటున్నాడు, గురువులారా చూసారా మా నాన్నకి మాకు ఏమన్నా తేడా ఉందా? మేమిద్దరం ఒకటే, మార్గములు వేరు లక్ష్యం ఒకటే. ఏమిటి మార్గములు వేరు అంటే, ఆయన రోజు తిడుతూ హరిని చంపుతాను, హరిని పొడుస్తాను, హరి విరోధి, హరి దుర్మార్గుడు అంటూ రోజు తిట్టి తిట్టి కొన్ని లక్షల సార్లు మా నాన్న హరిస్మరణ చేస్తున్నాడు. నేను మైత్రితో భక్తితో ప్రేమతో హరిస్మరణ చేస్తున్నాను. మొత్తం మీద ఇద్దరం చేస్తున్నది హరిస్మరణే, ఎలా చేసినా హరిస్మరణ హరిస్మరణే అన్నాడు ఆయన. పైగా మా తండ్రి ఏమంటున్నాడు, ఎవరైనా లంచమిచ్చి నీకు హరిస్మరణ నేర్పారా లేక చిన్నప్పటి నుంచి దుర్బుద్ధి నూరిపోశారా అంటున్నాడు. ఒకళ్ళు నూరిపోస్తే హరిస్మరణ వస్తుందా? రమ్మంటే రాదు. అచ్చపుచి కట్టింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చెర్విత చర్వణులైన వారికి చెచ్చెర్ర బుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్. ఈ సంసారం ఒక కటిక చీకటి, అందుకే అచ్చపు చీకటి అన్నారు దీన్ని. ఈ సంసారం అనే కటిక చీకట్లో పడి కొట్టుమిట్టాడుతూ గృహవ్రతులై, గృహవ్రతులు అంటే ఏంటన్నమాట, ఇల్లే లోకంగా బతుకుతారు కొంతమంది. మీరు ఎన్ని చెప్పండి, హాయిగా మా ఇంట్లో వేళకెంత అన్నం తింటూ టీ తాగుతూ పేపర్ చదువుకుంటూ పొద్దునే వాకింగ్ కెడుతూ వాకింగ్కి వెళ్ళినప్పుడు రెండు సిగరెట్లు కాల్చుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏదో టిఫిన్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో గడుపుతూ ఉంటే ఎంత సుఖంగా ఉందండి మా ఇల్లే లోకం. ఇంకా ఏ తీర్థయాత్రకి రావండి, ఏ పురాణానికి రావండి, మాకు ఇల్లే లోకం అనుకుంటూ ఇంటి మీద పెచ్చ పెట్టుకున్న వాడిని గృహవ్రతులు అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. 365 రోజుల్లో ఆ ఇల్లు వదిలి బయటికి రాలేడు వాడు. ఇంకా గృహవ్రతులు అంటే ఇల్లు వదిలి రాకపోవటమే కాదట, ఇంటి మీద వ్యామోహం అనమాట. ఇంటికి ఎవడైనా వస్తే ఏమండో ఈ గోడకి దారపడకండి, మీ తలకాయ తగిలితే ఆ రంగు పోతుందండి అంటాడు, నూనె దానికి అంటుకుంటుంది అంటాడు. నిజంగానే నూనె అంటుకుంటుంది రండి వీళ్ళంతా దారపడడం వల్ల. ఇంకా గోడ మీద ఎవడన్నా కాలు పెడితే మట్టి అంటుకుంటుంది అంటాడు, గేకద్ది అంటాడు, లోపల దడదడ నడిస్తే రాళ్ళు పగిలిపోతాయంటాడు. ఇంటి గురించి విపరీతమైన శ్రద్ధ తీసుకుని ఇంటిలో ఒక్క క్షణం కూడా సుఖంగా బతకలేడు వాడు. ఏ వస్తువు పాడైపోతుందో, ఇల్లు ఏమైపోతుందో, ఇంటి గోడలు పడిపోతాయేమో, ఎక్కువ వర్షం పడితే గోడలు నారిపోతాయేమో అంటూ జాగ్రత్త తీసుకుంటూ ఆ కొంపని భగవంతుడిలా ఆరాధిస్తారు కొంతమంది. అంత పెచ్చని వాటి వాడికి, అంత గృహ వ్యామోహం కలిగిన వాడిని, ఇల్లే లోకమంటూ ఇంట్లోనే బతికేవాణ్ణి, ఇల్లు వెదిలి బయటికి వెళ్ళలేని వాణ్ణి గృహవ్రతులు అంటారు. ఈ కటిక చీకటి వంటి సంసారంలో పడి ఇల్లుని వ్రతము కింద భావించి ఇంట్లోనే పడి కొట్టుమిట్టాడే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి వ్యసన పరులై ఈ వ్యసనాలలో కొట్టుమిట్టాడే వరకు, ఇంక వ్యసనములు అలవాటైతే అందులోంచి బయటపడడం ఎవడి వల్ల కాదు, ప్రాణం పోవాలి వ్యసనం పోవాలి, అటువంటి వాళ్ళకి విషయ ప్రవిష్టులు అని పేరు. అనగా విషయముల యందు లోలులైపోతారు. పొరపాటున అది విడిచిపెట్టరు. మీకు ఆశ్చర్యం కలిగించే మాట చెప్పనా, ఈ మధ్యనే ఒక ఆయన మొన్న డల్లాస్ అని అమెరికాలో ఓ పట్టణం ఉంది టెక్సాస్లో, ఆ టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ పట్టణంలో చచ్చిపోయే ముందు వీలునామా రాశాడు. నేను సిగరెట్ కాలుస్తుంటే మా ఆవిడ తిట్టింది కనుక, మా ఆవిడ రోజుకి 10 పెట్లు సిగరెట్లు కాలిస్తే తప్ప నా ఆస్తి ఆవిడికి చెందకుండా వీలునామా రాశాడు, కసి తీర్చుకున్నాడు. నా శవం మీద ఒకేసారి 1000 సిగరెట్లు పెట్లు వేసి తగలబెట్టాలి. మా ఆవిడకి నా ఆస్తి కూడా ఎక్కగా $5 కోట్లట, అంత ఆస్తి పోగొట్టుకోదు కదా, అందుకని మా ఆవిడ రోజు 10 పెట్లు కాలిస్తేనే ఆస్తి ఆవిడికి దక్కాలి, లేకపోతే అనాథాశ్రమానికి దక్కాలని రాశాడు. వీళ్ళని విషయ ప్రవిష్టులు అంటారు. ఎంత దుర్బుద్ధి వాడికి పోయేటప్పుడు కూడా ఆ బుద్ధి పోదు. ఇటువంటి నీచమైన వ్యసనములు కలిగి కొట్టుమిట్టాడేటటువంటి వాడు, విషయం అంటే అదొకటే కాదు అనేకమైన వ్యసనములు, ఏదో ఒక వ్యసనంలో లోలురై ప్రవేశించినటువంటి వారికి చచ్చి పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పెరిగి మళ్ళీ అన్నం తింటూ మళ్ళీ అందులోనే ప్రవేశిస్తూ ఉండి చేస్తున్న సంసారమే చేసే సామాన్య మానవులకి, నమిలేదే నమిలేటటువంటి వీళ్ళకి ఒకరు చెప్పినంత మాత్రం చేత హరిస్మరణ చెయ్యడం వస్తుందా? హరిస్మరణ ఎందుకు రాదు అంటే, వీడు సంసారం అనే చీకట్లో పడ్డాడు, గృహవ్రతుడు అయ్యాడు, వ్యసనపరుడు అయిపోయాడు, ఈ సంసారంలోనే మళ్ళీ పుడుతూ తస్తూ అలా ఎన్ని జన్మలైనా ఎత్తుతూ ఉంటాడు. ఈ బుద్ధిలో కొట్టుమిట్టాడేటటువంటి వాడు, ఈ సంసారం అనే బురదలోనే పడి కొట్టుమిట్టాడేవాడు, పందివలే ఇందులోనే ప్రవేశించి బయటికి రాలి అనేటువంటి వాడికి పద్మాకర్ గారు బతిమాలి, రండి బాబోయ్ హరిస్మరణ చేయండి అంటే చేస్తాడా? వినండి పురాణం అంటే వింటాడా? జ్యోతిర్లింగాలకి తీసుకెడతాను యాత్రకు రమ్మంటే వస్తాడా? ఎందుకండి, మా ఇంట్లో చాలండి, మా బతుకు మాకు చాలంటాడు. కాబట్టి పరులు చెప్పిననైనా ఇతరులు చెప్పినంత మాత్రం చేత హరిస్మరణ అనేది ఎవడికి రాదు. తను ఎంత కోరుకున్నా నిజేచ్ఛతో అయినా రాదు, ఏమైనా డబ్బిచ్చినా రాదు. డబ్బిస్తే ఎంతకాలం ఉంటుంది? డబ్బు కోసం 4 రోజులు ఆ డబ్బు వెంట పడతారు, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు వాడు. అడవికి వెళ్ళినంత మాత్రం చేతనే, తపస్సు చేసినంత మాత్రం చేతనే హరిభక్తి పుట్టదు. హరిభక్తి హరికటాక్షం వల్ల పుట్టాలి, గురువుల కటాక్షం వల్ల పుట్టాలి, జన్మజన్మల సంస్కారం వల్ల పుట్టాలి. పుట్టితే అప్పుడది పొమ్మన్నా పోదు. నాకు అలా జన్మ సంస్కారంతో పరమాత్మానుగ్రహంతో వచ్చింది తప్ప ఈ గురువులు చెబితేనో లేకపోతే ఎవడో డబ్బిస్తేనో లంచం ఇస్తేనో హరిభక్తి రాదు రాదు రాదు. ఇక ఎన్నో శాస్త్రాలు చదువుకున్న పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళంతా ఏం చెప్పారు, ఒరే జ్ఞానం కలిగిన వాడి వెంట ప్రయాణించు, అప్పుడు వాడితో పాటు నువ్వు జ్ఞానాన్ని చూస్తావు. ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటే జ్ఞానం ఉన్నవాడి వెంట పడితే వాడి జ్ఞానం నీకు అర్థమవుతుంది, అజ్ఞాని వెంట పడితే అజ్ఞానమే వస్తుంది. దానికి ఉదాహరణగా కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి. ఒకడు గుడ్డాడు, వాడికి చూపు రాదు, చూపు ఆనదు. చూపు లేని ఒక పుట్టుగుడ్డి వెడుతూ ఉంటే వాడి వెనకాతల మిగతా గుడ్డాళ్ళు అన్నారట, మాకు కళ్ళు కనపట్లేదు, నీ వెంటే వస్తా, నువ్వే నయం మాలో కాస్త నడు అన్నారట. ముందు వెడుతున్నవాడు గుడ్డాడు, వాడు చెయ్యి పుచ్చుకుని ఇంకో గుడ్డాడు, వాడు చెయ్యి పుచ్చుకుని ఇంకో గుడ్డాడు, ఇలా 100 మంది గుడ్డివాళ్ళు ఒకళ్ళ వెంట ఒకళ్ళు వెళ్ళారట. ముందున్న గుడ్డివాడికి కళ్ళు కనపడవు కనుక పెద్ద నుయ్యి వస్తే అందులో పడిపోయాడు. వాడిని పుచ్చుకొస్తున్నవాడు వాడిని వెనకాతలు అందులో పడ్డాడు, వాడి వెనకాతలు మూడోవాడు పడ్డాడు. అందుకే శతాంధా కోపం ప్రవిశంతి, 100 మంది గుడ్డివాళ్ళు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని అందరూ నూతిలో పడ్డారు. అంటే ఒక మూర్ఖుడు ఏం చేస్తే తక్కినవాడు అదే చేస్తాడని అంతరార్థం అన్నమాట. కాబట్టి గుడ్డివాడు చెయ్యి పుచ్చుకుని ప్రయాణించేవాడు ఆ ముందున్నవాడే గుడ్డివాడు కనుక వీడికి ఇంకేం తెలుస్తుంది, వీడు వాళ్లేగా పడిపోతాడు. అదే కళ్ళున్న మీలాంటి వాడు చెయ్యొచ్చుకుంటే నూతిలో పడకుండా గోతిలో పడకుండా పక్క నుంచి తీసుకెడతారు, ఏ నూతిలోనో పడకుండా చపాతీలో పడేలా చేస్తారు. కాబట్టి తప్పక జ్ఞాని కళ్ళున్నవాడి వెంట వెళ్ళాలి. కళ్ళు ఉన్నవాడు ఎవడన్నా ఉంటే, ఆ కళ్ళతో చూపుతో హాయిగా నడిచేవాడు ఉంటే వాడి వెంట వెడితే అజ్ఞానంలో పడడు. అలా కాకుండా గుడ్డివాడి వెనకాతలు వెడితే వీడు గుడ్డివాడు అయిపోతాడు. అలాగే విష్ణు జ్ఞానము లేని, భాగవత జ్ఞానం లేని అజ్ఞాని వెంటపడి వాణ్ణి గురువు అంటూ వెంట తిరిగితే చివరికి వీడు కూడా అజ్ఞానం అయిపోతాడు. అలాంటి వాడి వల్ల ఉపయోగం లేదు. సోధింపంబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికి గాథల్ మాధవ సేము శీతరణి సాంగత్యం బునంగాక దుర్మేధం దాటగవచ్చునే సుతవధూమీనోగ్రవంఛామదక్రోధోల్లోల విశాల సంశ్రుతి మహాఘోరామితంభో నిధిన్. రక్షోనాథ, ఓ రాక్షస మహారాజా, నీకు ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. ఈ లోకంలో చాలామంది పండితులు సకల శాస్త్రాలు పరిశోధించారు. ఒకటి రెండు కాదు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ తెగ చదివారు. చదవడం కాదు, పరిశోధించారు. వాళ్ళంతా పరిశోధించి చిట్ట చివరికి ఏం చెప్పారు, ఎన్ని చదివినా దండగా చివరికి మనకి మిగిలేదు ఒక్క హరిస్మరణ మాత్రమే అన్నారు. ఎందుకు 1000 కథలు అనవసరం, పనికిమాలిన కథలు, ఓ చెత్తాచెదారం కథలు తెల్లవారు లేస్తే మార్కెట్లో తెగ వచ్చి పడిపోతున్నాయి పుస్తకాల రూపంలో. అవి పుస్తకాలు కాదు, మీ మస్తకాలని పాడు చేసేటటువంటి చెత్త, దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పేశాడు ప్రహ్లాద కుమారుడు. వేయేటికిన్ గాథల్, 1000 కథలు అనవసరం. మాధవశేముషీతరణి సాంగత్యంబునంగాక దుర్మేధం దాటగవచ్చునే. సంసారం ఓ పెద్ద సముద్రం. సముద్రం దాటాలంటే ఏం కావాలి, పెద్ద పడవ కావాలి. ఆ పడవ ఏం పడవ అంటే నారాయణుడి మీద జ్ఞానం, శ్రీమన్నారాయణ స్మరణ, శ్రీమన్నారాయణ జ్ఞానం అనే పెద్ద ఓడ లేకపోతే ఈ సంసారం అనే సముద్రమును దాటలేము. ఈ సంసారం అనే సముద్రంలో ఏమేమి ఉన్నాయి అంటే వరసగా పట్టుకు చెప్పుకొచ్చారన్నమాట. సుతవధు మీనోగ్ర, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళంతా చేపలు. భర్త ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఆయనకి చేప, భార్య ఉన్నది, ఈ భర్తే ఒక పెద్ద చేప. మరి మామూలు చేప కాదు, షార్కు చేప, షాక్ కొట్టించే చేప, పెద్ద పెద్ద చేపలు అంట, సొర చేపలు. పిల్లలట, ఇక పిల్లలు పెద్ద చేపలే. ఎందుకని, ఎంతకాలం సంపాదించి మీరు వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళని సాటిస్ఫై చేయలేరు. మొత్తం గుంటూరు అంతా రాసి ఇచ్చినా సరే, మా నాన్న ఒక్క గుంటూరే ఇచ్చేటండి, విజయవాడ కూడా ఇచ్చుంటే ఆ రోజులు ఎంత బాగుండు అంటాడు వీడు. వీడిని సంతోష పెట్టలేము. ఈ చేపలు అలా పుడుతూనే ఉంటాయి. అనగా ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో ఈ పిల్లలు, భార్య, భర్త, వీళ్ళంతా చేపలు. ఈ చేపలు నోట్లో చిక్కకుండా విడదామా అంటే, ఇంకా ఒకసారి చేప నోట్లో పడలేదట. ఒక ఆయన సముద్రంలో పడ్డాడు, పెద్ద పెద్ద చేపలు వచ్చాయి, మింగాలనుకున్నాయి. అతి కష్టం మీద ఆ చేపల నుంచి తప్పించుకుని పక్కకు వచ్చాడు. వెంటనే ఏం జరిగింది, అందులోంచి బయటకు వచ్చేలోపు పెద్ద కెరటములు వచ్చి వీడిని పైకి లేచి అవతల బారేసాయి. ఆ కెరటములు దెబ్బకి ఉక్కిరి బిక్కిరి చచ్చిపోయాడు. ఆ కెరటములు ఏంటి, వాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి. మనకున్న కోరికలు, మనకున్న మదం, క్రోధం, ఇవి పెద్ద పెద్ద కెరటములు. సముద్రంలో తుఫాన్లు వచ్చి రావడానికి మూల కారణం ఏంటంటే ఆ లోపల అప్పుడప్పుడు పెద్ద పెద్ద కెరటాలు గిర్రం తిరుగుతూ ఉంటాయి. వాటికి అల్పపీడనం అంటారు, వాయుగుండాలంటారు. అగ్ని ప్రజ్వరిల్లి గిరగిరా తిప్పి సముద్రాన్ని, ఆకాశం అంతెత్తు కెరటాలని పైకి లేపుతుంది. దానివల్ల 500 మైళ్ళ దూరానికి కూడా వర్షం పెడుతుంది. మనకి రోజు సంసారంలో ప్రవేశించిన వాళ్ళకి ఎన్ని కోరికలు ఉన్నాయో లెక్కలేదు కదా. కోరికలు తీరతాయా, అబ్బాయికి పెళ్ళవ్వాలి, పెళ్ళైన తర్వాత కోడలు రావాలి, ఆ కోడలు ఎప్పుడు అత్తగారికి కొడుక్కి సేవ చెయ్యాలి, తన భర్తకి సేవ చెయ్యాలి, కొడుకు చెప్పితే వినాలి, కొడుకు కొట్టినా తిట్టినా పడుండాలి, ఆ వియ్యపురాళ్ళు వియ్యంకుడు ఇద్దరు చేతులు కట్టుకుని నిలబడాలి, మేము మాత్రం మంచివాళ్ళం అండి, వాళ్ళు మాత్రం దుర్మార్గులండి, డబ్బులన్నీ మాకే రావాలి, ఇవన్నీ అయిన తర్వాత మనవడు రావాలండి, ఆ మనవడు మా కోడలు చావగొట్టాలండి, మమ్మల్ని మాత్రం పూజించాలండి, ఇలాంటి కోరికలు నా దగ్గర కోరుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్నది చెబుతున్నాను. ఈ విధముగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఈ భయంకరమైన కోరికలు, మనకున్న మదము, మనకున్న క్రోధం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కెరటములు. ఈ కెరటములు ముంచేస్తున్నాయి. ఓ పక్కన సంసారంలో బంధువులు అనేటటువంటి చేపలు, అందులోంచి బయటపడితే కెరటాలు, ఈ కెరటాల్లోంచి బయటపడడం అనేది ఎవడ వల్ల కాదు. అటువంటి ఈ విషయ లోలత్వంతో కూడిన మహాఘోరామితాంభో నిధిన్, భయంకరమైన ఘోరమైన పరిమితము లేని సముద్రం సంసారం అంటే. ఆ సముద్రానికి కొంతవరకు లిమిట్ ఉంది. బంగాళాఖాతం విశాఖపట్నంలో అక్కడ ఎండ్ అయింది, ఊళ్ళోకి రావట్లా కొంతవరకు. కానీ ఈ సముద్రం ఈ ఊళ్ళోకి వచ్చేస్తోంది, శరీరం అనే ఊళ్ళోకి, దీన్ని సర్వనాశనం చేస్తోంది. ఈ సముద్రమును ఎలా దాటగలము? ఈ సముద్రం దాటాలంటే, సంసారం అనే సముద్రం దాటాలంటే దానికి నారాయణ నామస్మరణ నారాయణ కథ అనే ఓడ కావాలి. ఆ ఓడ లేకపోతే ఈ కెరటాలు ఈ చేపలు మనల్ని మింగి నాశనం చేస్తాయి. కాబట్టి నిరంతరం నాన్న ఎందుకు వచ్చింది, ఈ కోపాన్ని విడిచిపెట్టు, ఈ తాపాన్ని విడిచిపెట్టు, హరిస్మరణ చెయ్యి నాతో పాటు చక్కగా, నారాయణ హరినారాయణ అంటే నీ జీవితం బాగుపడుతుంది, విన్నావా అనగానే అప్పటి వరకు తొడ మీద కూర్చోబెట్టుకున్నాడుగా కొడుకుని, ఆ తొడ మీద ఉన్నవాడు ఒక్క తోపు దోసేశాడు కిందకి, ఢామ్మని దోసేశాడు, కింద పడిపోయేటవాడు. పడిపోగానే అమాంతంగా సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు. ఏమిటిది, నా చెవులకి ఇంత దౌర్భాగ్యపు మాటలు ఇంతవరకు ఎప్పుడూ వినబడలేదు, ఇంద్రాది దేవతలు కూడా నేను కనబడితే చేతులు జోడించి నమస్కరించి కాళ్ల మీద పడి చేతులు కట్టుకుని వినయంతో నన్ను నిరంతరం ప్రార్థించి ప్రసన్నుండి చేసుకుంటారు. అటువంటిది బ్రహ్మంతటి వాడు కూడా నన్ను చూస్తే గౌరవిస్తాడు. ఈ అర్భకుడు 5 సంవత్సరాల పిల్లవాడు నన్ను ఇంత బాధ పెట్టేస్తున్నాడు, నిజంగా భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ ముసలాన్ని నా ఇంట్లో మాత్రం పుట్టించాడు ఆ బ్రహ్మదేవుడు అనుకున్నట్టువాడు. వీడెక్కడ దొరికాడండి నాకు, శత్రువుల్ని పొగుడుతాడు, తండ్రి ఒక పార్టీ కొడుకు ఒక పార్టీ అంటే లోకం హర్షిస్తుందా? క్రోడంబై పిన్న తండ్రి చంపెనన్నితా క్రోధించి చిత్తంబులో ఓడండక్కట ప్రాణవాయువులు వీడొప్పిల్చుతున్నాడు. నాతోడన్ వైరము బూనె ఇట్టి జనకద్రోహిల్ మహింగంటిరే. వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటంలా, వీడికి ఒక పినతండ్రి ఉన్నాడు, నా సొంత తమ్ముడు, హిరణ్యాక్షుడు అని పేరు కలిగిన వాడు, మహాపరాక్రమవంతుడు. మా నాన్న కశ్యప ప్రజాపతికి జన్మించిన కవలలలో నా తమ్ముడు హిరణ్యాక్షుడు మహాపరాక్రమవంతుడు. అటువంటి పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుణ్ణి వీడు సొంత బావయ్యని, ఆ శ్రీ మహావిష్ణు పంది రూపంతో వచ్చి చంపాడు అని నేను ఎన్నో చెప్పాను, అప్పుడైనా కోపం చెందాలి కదా. అలా క్రోధించి చిత్తంబులో ఓడండక్కట ఏమాత్రము ఆ విష్ణువు మీద ద్వేషం వహించడు, ప్రాణవాయువులు వీడొప్పించుతున్నాడు, వీడు నా ప్రాణాన్ని పీకేస్తున్నాడు, తండ్రినైనా నాతో వైరం పూనుతున్నాడు. ఈ జనకద్రోహిని లోకంలో చూశారా, ఎంత దుర్మార్గుడైన కొడుకైనా ఒకసారి కాకపోతే ఒకసారైనా తండ్రి మాట వినాలి. తండ్రితో విరోధం పూనే ఈ నీచుడు ఎక్కడ పుట్టాడండి? తండ్రి చెడ్డ మార్గంలో నడుచుకుంటే అప్పుడు ఆ తండ్రిని వ్యతిరేకించాలి. నేనేమన్నా చెడ్డ మార్గంలో నడుచుకుంటున్నానా? నా తమ్ముడిని చంపిన వాడి మీద పగ సాధించాలనుకుంటున్నాను. అటువంటిది నాతో కలిసిరాక నా పుత్రుడై నన్ను వ్యతిరేకించి నిరంతరం నన్ను కూడా హరిస్మరణ చేయమంటున్నాడు. ఈ ద్రోహిని ఏం చెయ్యాలి? పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షం బునిందించి ఎత్కించిద్ భీతియులేక విష్ణునహితుల్ కీర్తింపుతున్నాడు. వల్దంతు చెప్పిన మానడు అంగమున పుత్రాకారతం వ్యాధి జన్మించం వీని వధించి రెండు ధనుజుల్ మీ మీ పటుత్వం బులం. వీడి వయస్సు ఎంత చూస్తే కేవలం 5 ఏళ్ళు. 5 ఏళ్ల కుర్రవాడేమిటి, తండ్రినైన నా పక్షం కాదని ఇంత కూడా భయం లేకుండా ఆ విష్ణువుని నా వ్యతిరేకిని మా రాక్షస వంశాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నవాణ్ణి పదే పదే పొగుడుతాడు, కీర్తిస్తాడు, నారాయణుట గొప్పవాట ఇన్నిసార్లు పలుకుతున్నాడు. నాకు శరీరం అంతా కంపించిపోతున్నది, నన్ను తీసుకెళ్ళి అగ్నిగుండంలో కాల్చేసినట్టుగా ఉన్నది వీడి మాటలు వింటూ ఉంటే. వద్దంటే వినడు, నా శరీరంలో పుండు పుట్టినట్టు పుట్టాడు. ఒక్కొక్కసారి శరీరంలో సెగ్గడ్డలు పుడతాయి, అప్పుడు ఆ సెగ్గడ్డను కోసి పారేయాలి. వీడలాగా వ్యాధి పుట్టినట్టుగా, నా అవయవాల్లో వ్యాధి పుట్టినట్టుగా నా శరీరం నుంచి ఈ రోగం పుట్టింది. వీడు క్యాన్సర్ పుండు లాంటి వాడు. వీడు అంత మాట అన్నాడు ఆయన మాట, వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజులు. రాక్షసులరా, ఇంకెందుకు ఆలస్యం చేయకండి. ఒక్కోసారి శరీరం కుళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ శరీరంలో అవయవాన్ని తీసేయాలి. అలాగే ఈ దుర్మార్గుడు కూడా తీసి పారేయకపోతే మొత్తం రాక్షస చేతంతా హరిస్మరణ చేసి పాడైపోతారు. వంశంలో ఒక దౌర్భాగ్యుడుంటే ఆ దౌర్భాగ్యుడిని శిక్షించి వాణ్ణి సంహరించి వంశాన్ని కాపాడుకోవాలి. కాబట్టి రాక్షసులరా, నిర్దయగా వీణ్ణి తీసుకువెళ్ళి నరిక అవతల పారేయండి. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగశ్రేణికి రక్షసేయు క్రియ ఈ యజ్ఞు కులద్రోహి దుస్సంగుల్
కేశవపక్షపాతి అధముల్ చంపించి వేరవ్రతో తొంగ ఖ్యాతి జరించదన్ కులము నిర్దోషంబు కావించదన్.
పూర్వకాలంలో కూడా శస్త్రచికిత్సకులు ఉండేవారు, అంటే సర్జన్, ఆపరేషన్ చేసేవాళ్ళని శస్త్రచికిత్సకుడు అంటాం సంస్కృతంలో, ఇంగ్లీష్లో సర్జన్ అంటాం. ఎప్పుడైనా ఒక చెయ్యో వేలో కాలో ఇలాంటివి కుళ్ళిపోతే, అది గనక వెంటనే ఆపరేషన్ చేసి తీయకపోతే ఈ కుళ్ళు మొత్తం శరీరానికి వచ్చి శరీరం అంతా పాడైపోతుంది. అందుకని కాలు పాడైపోతే ఏం చేస్తారు, అక్కడ కత్తిరించి తీసేస్తారు. శరీరములు అవయవములు పాడైపోయినప్పుడు, కుళ్ళిపోయినప్పుడు ఆ కాలో చెయ్యో తీసేసి మిగతా శరీరాన్ని ఎలాగైతే శస్త్రచికిత్సకుడు రక్షిస్తాడో, అలాగే నేను కూడా వీడిని చంపి మా రాక్షస వంశాన్ని రక్షిస్తాను. మా రాక్షస వంశం ఒక శరీరం, ఆ శరీరం కుళ్ళిపోయిన చెయ్యిలాగా వీడు పుట్టాడు. వీడిని చంపేశామంటే మిగతా రాక్షస వంశం అంతా నిలబడుతుంది, లేదా కులం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ అజ్ఞానిని, ఈ కులద్రోహిని, నీచులతో స్నేహం చేసేవాణ్ణి, కేశవ పక్షపాతిని, అధముణ్ణి చంపిస్తాను, నా పరాక్రమాన్ని లోకానికి ప్రదర్శిస్తాను. వీడు హంతవ్యుడు, అంటే చంపడానికి అర్హుడు, రక్షింపను మంతవ్యుడు కాడు, పొరపాటును కూడా వీడిని వదలకూడదు, ఇలాంటి వాణ్ణి దయ తలచకూడదు, వీడిని చావగొట్టాలి, చంపాలి, నశింప చెయ్యాలి, ముక్కల కింద నరకాలి, చిన్నపిల్లవాడని జాలి చూపించకూడదు. వీడు యముని మందిరానికి గంతవ్యుడు, వధమునకు ఉపరంతవ్యుండనక చంపిరండి పొడుచున్. అయ్యో చెంటిపిల్లాడేమో, చిన్నవాడేమో, సుకుమారుడేమో, సుకుమారుణ్ణి కొడితే శరీరం కందిపోతుందేమో, రాజుగారి కొడుకేమో, ఇలాంటి భావనలు మనస్సులో పెట్టుకోకండి. వీడిని చంపి తీరాలి. పాపాత్ముడు చిన్నపిల్లవాడైనా శిక్ష వెయ్యాలి. కొన్ని మహాపాపాలు చేసిన వాళ్ళు మైనర్స్ అయినా సరే వాళ్ళకి ఉరిశిక్ష వెయ్యొచ్చని శాస్త్రం ఆ రోజుల్లో మనుస్మృతిలో చెప్పారు. మనం ఇంకా మైనర్ అట, లేకపోతే వాడు వెళ్ళి వాడెవడో ఢిల్లీలో ఆడవాళ్ళని మానభంగం చేస్తే వాడి విషయంలో ఇంకా వెనక ముందు చూడటం ఏమిటండి. అన్ని నీచమైన పనులు చేసే, నీచకృత్యాలు చేసేవాడు చిన్నవాడైనా చంపి తీరాలని శాస్త్రం. అయితే నిజానికి ఇక్కడ వీడు నీచుడు, కానీ ఆయన దృష్టిలో నీచుడికి మహాత్ముడు నీచుడు, అందుకని వీడిని మారు మాట్లాడకుండా చంపండి అనగానే వెంటనే ప్రహ్లాదుని పట్టుకుపోయారు. ఎటువంటి వాళ్ళట, ఉబ్బి బొబ్బలు పెడుతున్న భయంకరమైన కళేవరము కలిగిన రాక్షసులు, శూలములు, కత్తులు, గదలు, ముద్గరములు మొదలైన ఆయుధాలు ధరించినటువంటి క్రూరాతిక్రూరులైన రాక్షసులు, భీకరాకారులు, పరాక్రమవంతులు, దేవతల్ని కూడా హింసించినటువంటి వాళ్ళు ఈ చంటి పిల్లవాడిని రెక్కలు పుచ్చుకుని ఈడ్చుకుపోయారు హిరణ్యకశిపుడి ఆజ్ఞ ప్రకారంగా. ఆజ్ఞానుబద్ధులై వజ్రస్థానానికి పట్టుకుపోయారు, కత్తులతో నరికారు, కత్తులు విరిగాయి, కానీ కుర్రవాడి శరీరం ఏమవలేదు. వాడు నారాయణ నారాయణ అనేవాడే. ఇక ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, బాగా నూనె మరిగించారు. కొత్త 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 ఉడికిపోతున్న నూనెలో ఒక కొబ్బరికాయ వేశారు. కొబ్బరికాయ ఢామ్ అనే పేరుతో పగిలిపోయింది. ఒక కొబ్బరికాయ ఆ వేడి వేడి నూనెలో పడగానే ఢామ్ అనే శబ్దంతో ముక్కలై పేలిపోయింది, పగిలిపోయింది. కొబ్బరికాయ పగిలింది కనుక వీడు కూడా పగిలిపోతాడని అందులో వేశారట. వీడు మాత్రం అందులోంచి ఓం నమో నారాయణాయ అంటూ హాయిగా కూర్చున్నాడు. ఏసీ రూమ్లో కూర్చున్నట్టుంది ఆయనకి. ఉడికిపోతున్నటువంటి నూనె కొండ ఆయనకి చల్లని గదిలో ఉందన్నమాట. వీళ్ళకి మతిపోయింది. మంచి ఏనుగుల్ని తెప్పించారు, మళ్ళీ మామూలు ఏనుగులు కాదు, ఐరావతం, సుప్రతీకం, పొండరీకం, కుముదం, వామనం, అభ్రమువు, అంజనము, కపిలము, ఇటువంటి అష్టదిగ్గజాలు, అష్టదిగ్గజాల భార్యలను పిలిపించి ఆ ఏనుగులతో తొక్కించారు. ఆ ఏనుగులు తొక్కితే ఈయనకి ఏం అవ్వలేదట. ఏనుగు అలా తొక్కితే నిజానికి పచ్చడైపోవాలి. వీళ్ళకి అనుమానం వచ్చి అసలు ఏనుగులు తొక్కుతున్నాయా లేదా అని ఓ పనికి మాలిన వాడిని తీసుకొచ్చి అక్కడ భారేసి వాడిని తొక్కించారు. వాడు పచ్చడి పచ్చడైపోయారు. వీడు తెచ్చాడు కనుక వీడు తస్తాడు అనుకుని మళ్ళీ తొక్కించారు. ఏనుగు నిలబడిన ఆ పిల్లవాడు మాత్రం హాయిగా మళ్ళీ పురాణంలో మీరు కూర్చున్నట్టుగా కూర్చున్నారట. అప్పుడప్పుడు కొంతమంది ఒక్కొక్కడు కునికేస్తారు చూసారా, అలా హాయిగా కునికేస్తున్నట్ట ఏనుగు తొక్కితే. అంటే వాడికి ఏం అవ్వలేదన్నమాట, అంత హాయిగా సుఖంగా ఉన్నాడు. ఇంకా వీళ్ళకి అనుమానం వచ్చింది. గదలతో కొట్టారు, సముద్రాల్లోకి విసిరేశారు. ఎందులో పారేసినా సరే ఆయన ఏమీ భయపడకుండా నారాయణ అంటూనే ఉన్నాడు. ఆయన నారాయణ హరి నారాయణ అని తలుచుకున్న కారణం చేత నారాయణ స్మరణ పరాయణత్వం వల్ల ఆ మహానుభావుణ్ణి మాట వరసకి కూడా ఏ ఆపద ఏమీ చేరడం లేదు. ఇంకా వాళ్ళు చెయ్యని పనులంటూ లేదట. ఒక మాటు దిక్కుంభి కుంభాలను పిలిపించి తొక్కించారు, ఒక మారు అగ్నిహోత్రంలో కాల్చారు, పాముల చేత కాటు వేయించారు, విషము పెట్టబంపు విషం పెట్టించాడు, మళ్ళీ మామూలు విషం కాదు, భయంకర కాలకోట విషం హాలాహలం పెట్టించాడు. ఒకసారి చెట్టుకు ఉరి వేయించాడు, కొండ మీద నుంచి కిందకి దొబ్బించాడు, ఆ తర్వాత సముద్రంలో తోయించాడు. ఎన్నిసార్లు చెప్పారండి ఆయన, గిరుల ద్రొబ్బించితి, కొండ మీద కిందకి అలా తోయించాడనమాట. అయినా వాడికి ఏమవడం లేదు, మతిపోయింది. శూలాలతో పొడిచిన బాలుడి శరీరం కందిపోవడం లేదు, చర్మం చెట్లడం లేదు, రక్తం చొక్క రావడం లేదు. జీవనౌషధం ఏదైనా ఉందా? ఏ ఔషధం కనబడడం లేదు. ఎవరన్నా కాపాడేవాళ్ళు ఉన్నారా? కనబడడం లేదు. మరి ఏమిటి, నేనేం చేయలేకపోతున్నాం అని భటులు హడిలిపోయి మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్పాను. అప్పుడు మహారాజు గారు ఏం చేయాలో తెలియక ఇంకా ఎన్నెన్ని శిక్షలుంటే అవన్నీ చేయించాడు. అయినా కుర్రవాడికి ఏమవడంలా, ఆయన చింతాక్రాంతుడైపోయాట. హిరణ్యకశిపుడు, ముంచితి వార్ధుల గదల మృత్తితి శైలతటం బులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. వీణ్ణి సముద్రంలో ముంచాను, అయినా మరణించలేదు. గదలతో దబ్బ 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 కొట్టించాను, అయినా ఈతడి శరీరం చెక్కు చెదరడం లేదు. కొండల మీద నుంచి కిందకి తోయించాను, అయినా ఏమీ కాలేదు. ఏనుగుల చేత తొక్కించాను, ఈతడికి ఏమీ అవ్వలేదు. తెగ తిట్టాను, ఏమీ అవ్వలేదు. నా తపశ్శక్తిని ధారపోసి శపించాను, నా శాపం వాడికి తగలలేదు. దావాగ్నిలో పడవేయించాను, అడవిని తగలబెట్టి అందులో తోయించాను, అయినా వీడు కాలిపోలేదు. ఇంకా ఎన్నెన్నో శిక్షలకి గురి చేశాను, ఏ శిక్ష వాణ్ణి ఏమీ చెయ్యలేకపోతున్నది. చావడు, ఇదేమిటి చోద్యం? వీడు మహాత్ముడా, మహాశక్తిమంతుడా? నన్ను మించిన శక్తి వీడికి లభించిందా? కొంపతీసి వీడితో విరోధం వల్ల నాకు మరణం తప్పదా అని కొంచెం భీతి పొంది, నిజంగా విష్ణు ఉన్నాడా, అతడే ఇతన్ని రక్షిస్తున్నాడా, లేక దేవతలంతా తమ శక్తులు ధారపోసి రక్షిస్తున్నారా? ఎటువంటి వీరుణ్ణి, ఇంద్రాది దేవతల్ని నిమిషంలో జయించిన వాణ్ణి, అయినా ఒక సామాన్య బాలుణ్ణి, 5 ఏళ్ల బాలుణ్ణి, సుకుమారుణ్ణి ఏమీ చెయ్యలేక, ఆ సుకుమారుణ్ణి పైగా సొంత కుమారుడిని ఏమీ చేయలేక ఏడుస్తున్నాను అని అన్నం తినలేక, ఇంట్లో పడుకోలేక, ఉద్యానవనములలో విహరించలేక, భార్యతో మాట్లాడలేక చేతులు కట్టుకుని కళ్ళు ఎర్రబడుతూ ఉండగా నానా దుఃఖాల పాలైపోతున్నటువంటి మహారాజును చూచి జాలిపడి మళ్ళీ శుక్రాచార్య పుత్రులు చండామార్కులు వచ్చారు. మహారాజా, ఇంత బాధపడుతున్నావా? ఒక్క కుర్రాడి కోసం ఇంత బాధపడుతున్నావా? వాడో వెర్రాడు, చంటి కుర్రాడు, వాడి కోసమని వాడిని చంపలేక బాధపడుతున్నావు. నువ్వు వాడిని చంపాలనుకుంటే కొద్దీ వాడి బలం పెరుగుతోంది. కారణం ఏమిటో తెలుసా? దేవతలంతా రహస్యంగా అమృతం పోసి ఉంటారు, అంతకంటే ఏమీ లేదు. నీకెందుకయ్యా భయం? దేవతలు అమృతం పోశారట, ఇంతోటి అమృతం వాడిని బతికిస్తుందా? వాళ్ళకి ఇంకా అజ్ఞానమే. ఇది దేవతల కుట్ర. ఈ కుట్రకి గురై నువ్వు గనక ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, అప్పుడు వాళ్ళు జయం పొందినట్టే. నీ పరాక్రమం సంగతి మాకు తెలుసు. శుభ్రఖ్యాతివి నీ పరాక్రము మహాచోద్యంబు దైత్యేంద్ర రోషభ్రూయుగ్మ విజృంభణంబు నదిగీ శవ్రాతముల్ పోరుల విభ్రాంతాత్ముల చేసి ఎలితి కదా విశ్వంబు వీడెంత ఈ దభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతంబోద నీకేటికిల్. నీవు మహాఖ్యాతి పొందినవాడివి, దేనిలో వచ్చింది నీకు కీర్తి అంటే ప్రపంచమంతటిని తన బాహుపరాక్రమంతో జయించిన వాడు ఈ చరాచర జగత్తులో ఒక్క హిరణ్యకశిపుడు మాత్రమే అని లోకం నిన్ను పొగిడింది. అంత కీర్తి పొందినవాడి, నీ కీర్తిలో మచ్చలేదు. చంద్రుడిలో మచ్చ ఉన్నది, నీ కీర్తిలో మచ్చలేదు. ఎందుకంటే నువ్వు పరాక్రమంతో జయించావు కానీ మోసముతో ఎవరిని జయించలేదు. నీ పరాక్రమం ఆశ్చర్యకరమైన పరాక్రమం. ఇంద్రుణ్ణి కిరీటంలాగి జుట్టు పుచ్చుకొని కిందకి తోసి వాడి వీపు మీద కాలు పెట్టడం మేము చూసాం. ఆ పని నువ్వే చేయగలిగావు. నీవు కనుబొమ్మలు ఇలా ముడేశావా కోపంతో? దిక్కులు పరిపాలించే దిక్పాలకులంతా కకావికలై ఓడిపోతారు. అంటే కేవలం కనుబొమ్మలు ముడివేసి కోపముతో చూసినంత మాత్రం చేతనే దిక్పాలకులు భయపడిపోయి నీ కాళ్ళ మీద పడ్డారంటే దిక్పాలకుల్ని ఎంత తేలిగ్గా జయించావు నువ్వు. కొట్టలే తిట్టలేదట, యముడికే సలా చూశాడు, యముడు వణికిపోయి కాళ్ళ మీద పడ్డాడు. ఇది పరాక్రమమేగా మరి. ఇంద్రుణ్ణి తన్నగానే ఈ చావు దెబ్బలు మనకెందుకు అనుకుని అలా చూసి మళ్ళీ తన్నమంటావా అన్నట్టుగా చూసేట యముడికేసి. యముడు వచ్చి, నాకు మర్యాద వద్దు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నా అంతట నేనే సాష్టాంగ పడుతున్నాను, వీపు మీద కాలు పెట్టు, కిరీటం లాగి పక్కన పారేసి జుట్టు పుచ్చుకుని ఇడ్చామనుకో, మా ఆవిడ నవ్వుతుంది నన్ను చూసి అని యముడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. సాక్షాత్తు అగ్ని, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు వంటి దిక్పాలకులు నీ పేరు చెబితే గదగదలాడిపోయారు. ఇదంతా నువ్వు కనుబొమ్మలు ముడివేసి సాధించావు. అది నీ పరాక్రమం. వీడెంతయ్యా, వీడిని గట్టిగా నువ్వు తలుచుకుంటే చంపగలవు. ఎంత చెడ్డా నీ మనస్సులో మా అబ్బాయి అని కొంచెం పక్షపాతం ఉండి ఆ పక్షపాతంతో చంపలేకపోతున్నావు తప్ప నిజానికి వాడికి పక్షపాతం కాదు. అయినా వాడిని ఓదార్చడానికి ఆ మాట అన్నారు. ఏదో వాడు హరిస్మరణ చేస్తున్నాడు అనుకో, ఆ హరిస్మరణకి మనం ఎందుకు భయపడ్డాం? చిన్నపిల్లాడు, రేపు పెద్ద అయ్యాక వాడే మారిపోతాడు. చిన్నప్పుడు భక్తిగా ఉండి పెద్ద అయ్యాక నాస్తికులైన వాళ్ళు లేరు? లేదా చిన్నప్పుడు నాస్తికులుగా ఉండి పెద్ద అయ్యాక ఆస్తికులైన వాళ్ళు లేరా? నిరంతరం భాగవతం విని ఆ తర్వాత వార్ధక్యంలో భగవన్నామస్మరణ చేయకుండా చీపురు కట్టలు దంచుకు చచ్చిపోయేవాళ్ళు లేరా? రోజు చీపురు కట్టలతో ఆడుకుంటూ చచ్చేటప్పుడు నారాయణ అంటూ చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఇవన్నీ కాలక్రమేణా మారిపోతాయి. నువ్వేం భయపడకు. చిన్నప్పుడు గురువుల్ని తిట్టాక పెద్దయ్యాక గురుభక్తితో ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగే వీడిప్పుడు ముందు మమ్మల్ని తిట్టాడు, రేపు పొద్దున గురుభక్తి కలిగిన వాడు అవచ్చేమో. అలా కాకుండా మొదట్లో గురువు గారి దగ్గరకు వచ్చి భక్తితో కాళ్ళు పుచ్చుకుని 4 రూపాయలు వచ్చాక గౌరవం పెరిగాక మళ్ళీ గురువును వదిలేవాళ్ళు ఉంటారు. ఇది సృష్టి యొక్క రహస్యం. కాలం యొక్క లక్షణమే మార్పు. కాబట్టి వీడిని మేము మారుస్తాం. వీడి గురుభక్తి కలిగిన వాడిగా వీడిని మారుస్తాం. వీడిని హరిభక్తి నుంచి నీ భక్తి పొందేలాగా మేం కష్టపడి తయారు చేస్తాం. వీణ్ణి హరిద్వేషిని చేస్తాం. మా మాట విను, ఇంకొక్కసారి మాకు అవకాశం ఇచ్చావంటే వీణ్ణి మారుస్తాం అని ఏడుస్తున్న రాజుగారికి నచ్చ చెప్పగానే ఇప్పుడు కాస్త గురువుల మీద ఆయనకి నమ్మకం వచ్చింది. ఇంతకు మించి చేసేది కూడా ఏముంది అనుకుని, సరే ఇంతవరకు ఈ కుమారుడితో విసిగిపోయి ఉన్న సమయంలో మీ మాటలు చెవులకి మళ్ళీ అమృతంలా తయారయ్యాయి. ఏం చేస్తారో ఏమిటో, నా పరాక్రమం అంతా నిజంగా ఉపయోగించాను వాడి మీద, అయినా వాడిని ఏం చేయలేకపోయాను. యముణ్ణి ఒక్క దెబ్బకి పడగొట్టగలిగిన నేను, ఇంద్రుడంతటి వాడి కిరీటాన్ని తీసి అవతలకి విసరగలిగిన నేను, కర్మయోగం వల్ల ఓ చిన్న బాలుణ్ణి ఏమీ చేయలేకపోతున్నాను. ఏదో ఉంది వీడి వెనక ఒక శక్తి, ఆ శక్తి పసిగట్టండి, వీణ్ణి మార్చండి, ఏమార్చండి, మంచివాడిగా నాకు అప్పగించండి, నా రాజ్యం మీకు రాసిచ్చేస్తాను కావాలంటే. మీకు నా రాజ్యంలో తిరుగులేదు, గురుపుత్రులు మీరు, గౌరవనీయులు అనగానే వాళ్ళు మళ్ళీ కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని, కుమారా ఎందుకు ఈ చావు దెబ్బలు, ఈ గొడవ మాతోరా అని తీసుకుపోయారు. తీసుకుపోయి మళ్ళీ వీడికి ధర్మార్థములే నేర్చుకో, కామం చాలా గొప్పది, అసలు రాత్రి అయ్యేసరికి మద్యం తాగి హాయిగా పడుకుంటే ఏమి నిద్రపడుతుంది అనుకుంటావు, కామక్రీడలతో ఉన్న సుఖం నీకేం తెలుసు అంటే ఇవన్నీ బోధించేవారు. హరిస్మరణ వదిలేయి అన్నారు. ఈ పట్టు ఏం చేశాడు ఈయన, హరిస్మరణ ఎప్పుడైతే వద్దు వ్యసనపరుడైపో నువ్వు అని గురువులు చెప్పారో ఆ క్షణమే గురువుల మీద ఒక రకమైన చికాకే కలిగింది. గురువు అంటే హరిస్మరణ గురించి చెప్పాలి, హరికథ చెప్పాలి, వాడు గురువు. పనికి వాళ్ళని బోధించేవాడు గురువు కాదు. అయినా గురువుల్ని తిట్టకూడదు కనుక వాళ్ళని ఏమి తిట్టకుండా వాళ్ళు రోజు కాసేపు సంధ్యావందనానికో, స్నానానికో, నిద్రకో, ఇంకెక్కడికో వెళ్ళిపోగానే ఏకాంతంగా పిల్లలందరినీ తీసుకుపోయాడు. ఇప్పుడు నుంచి ప్రహ్లాదుడు మార్చాడు రూటు. మనం ఒక్కడమే హరిస్మరణ చేస్తే ఉపయోగం ఏముంది, జనాలందరినీ కూడా హరిస్మరణ చేసేలా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు నేను ఒక్కడే తీర్థయాత్ర చేయాలంటే నేను చేయగలను, నేను ఒక్కడే చేస్తే లాభం ఏముంది? నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా రేపు 14వ నాడు 4 జ్యోతిర్లింగాల యాత్రకి తీసుకెళ్తే మీరు ధరిస్తారు, నేను ధరిస్తాను. గురువుల యొక్క లక్షణం అది. ప్రహ్లాదుడు జగద్గురుడు గనక నేను ఒక్కడిని ధరించడం కాదు, ఈ పిల్లల్ని మార్చేద్దాం అనుకున్నాడు. అనుకుని వెంటనే ఏం చేశాడనమాట, వెంటనే పిల్లలారా అందరం కలిసి ఓ చోటకి పోదాం రండని ఇప్పుడు చెప్పాగా అహోబలం దగ్గర ఉంది ప్రహ్లాదుని బడి, అక్కడ ఆ ప్రాంతంలో సెలయేరు దగ్గర కూర్చోబెట్టాడు. గురువులు నిద్రపోతున్నారు, లేదా ఆడుకుంటున్నారు, లేదా వాళ్ళు ఏదో అన్నాలు తింటారు, వాళ్ళు రారులే, వచ్చినా పర్వాలేదులే, మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు. కూర్చోబెట్టి ఏం చెప్పాడు, నాయనలారా మనం జీవులుగా పుట్టాం, జీవుల ఆయుర్దాయం సహజముగా 100 ఏళ్ళు, ఈ 100 ఏళ్లలో సగం కాలం నిద్రలో గడిచిపోతుంది. రాత్రిపూట ఎలాగో నిద్రపోతాం, పగలు కూడా పడుకుంటాం, అన్నం తిని పడుకుంటాం, తినకుండా పడుకుంటాం, నిద్రలో సగం కాలం వ్యర్థమైపోతుంది. ఇంకా మిగిలిన కాలం ఏమవుతుంది, కొంతకాలం చిన్నప్పుడు ఆటల్లో గడుపుతున్నాం, బాల్యం అంతా ఆటల్లో, యవ్వనం రాగానే ఇదిగో ఇలాంటి చదువులనే పేరుతోటి పనికి మారిన చదువులు అర్థశాస్త్రం నేర్చుకుంటున్నాం. అర్థశాస్త్రం కాదు అది, వ్యర్థశాస్త్రం. తర్వాత క్రమంగా యవ్వనంలోకి రాగానే ఆడ మగ చూసి ముడి పెట్టేస్తారు. ఇక ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా సరే ఓహో ఓహో అంటూ, అసలు చూపులు చూసి చూడగానే ఆ దిక్కుమాలవాడి గురించి ఏం తెలుస్తుంది, అయినా స్త్రీ వాణ్ణి ప్రేమిస్తోంది, పురుషుడు ప్రేమట రెండుసార్లు చూసుకుని, అమ్మా నాన్న నేను వాణ్ణే చేసుకుంటాను లేక నేను దాన్నే చేసుకుంటాను అంటారు. నేను చెబుతున్న మాటలన్నీ ప్రహ్లాదుడు చెప్పిన మాటలు చెబుతాను, నా సొంత మాటలు కాదు. కావాలంటే మీరు పురాణం చూసుకుని అందులో ఉందో లేదో చూడండి. యవ్వనం రాగానే ఈ విషయ లోలత్వంలో పడిపోతారు, పెళ్ళి లేక ఏదో ఒకమైనటువంటి కామవాంఛలో పడిపోతారు. ఈ లోలత్వంలో పడిపోయి ప్రపంచాన్ని మర్చిపోతారు, ప్రపంచం ఏదో అనుకుంటారు. 4 రోజులు ఈ సంసార సుఖాలు అనిపించాక ఇక ఎక్కడి నుంచి మళ్ళీ సంసార తాపత్రయం విపరీతం అయిపోతుంది. పిల్లలు పెరుగుతారు, వీళ్ల కోసం సంపాదన పెరుగుతుంది, దీనికోసం సంపాదనలో పడిపోతాడు. పెళ్ళాన్ని ఓ చోట వదులుతాడు, బిడ్డను ఓ చోట వదులుతాడు, వీడు డబ్బు కోసం మరో చోటకు పోతాడు మగవాడు, లేదా మగవాడిని ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు ఎందుకు పనికిరావురా అని భార్య సంపాదన కోసం ఓ చోటకి పోతుంది. ఈ విధంగా ఎవరికి ఎవరో తెలియదు, ఎప్పుడు కలుసుకుంటారో తెలియదు, మళ్ళీ ఏమవుతారో తెలియదు. ఇంకా యవ్వనమంతా కేవలం ఈ విధంగా అర్ధ సంపాదనతో కామముతో పిల్లల్ని పెంచడంతో, ఈ పిల్లల యొక్క ముద్దు ముచ్చట్లతో, వేళ్లని చదివించడంతో గడిచిపోతుంది. క్రమంగా శరీరంలో మార్పు వస్తుంది, శరీరం శిథిలమైపోతుంది, వార్ధక్యం వస్తుంది, దగ్గు పెరుగుతుంది, తుమ్ములు పెరుగుతాయి, మోకాళ్ళు పనిచేయవు, చేతులు పనికిరావు, పురాణానికి కుర్చీలో కూర్చుంటే నిద్ర వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది, చెవులు సక్రమంగా వినిపించవు, చేదస్థం పెరుగుతుంది, అందరికంటే ముందురారు, ఆలస్యంగా వస్తారు, వచ్చి పక్కవాడి కుర్చీ దగ్గర గొడవ చేస్తారు. ఈ విధంగా నానా గందరగోళం వచ్చేస్తుంది. ఇది వార్ధక్యం యొక్క లక్షణం. ఈ వార్ధక్యంలో ఎవడన్నా ఏదైనా చెబితే కోపము వస్తుంది, తిక్క పెరిగిపోతుంది, గురుద్వేషం పెరుగుతుంది, అనారోగ్యం పాలైపోతారు, మంచాల మీద పడతారు, చివరికి రోగంతో తీసుకు తీసుకుని మనం సంపాదించిన డబ్బంతా వైద్యశాలలకు అంటగట్టి వైద్యో నారాయణో హరి అంటారు. చివరికి మొత్తం లక్షలు లక్షలు తగలేస్తారు. చివరికి ఏం మిగిలింది, కుత్తుక నుంచి ఎలుగు రాక, నోటిలో మాట రాక, చేష్టలుడిగి, ఆహారం తినలేక, ఎవరు ఏం చేస్తున్నారో తెలియక, వీడేదో అంటుంటే వాడికి అర్థం కాక వాళ్ళు ఏడుస్తూ ఉంటే దానివల్ల శుభముందా, దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేలా, మనకు చావని పుట్టని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. ఎంత అద్భుతంగా చెప్పాడు ప్రహ్లాదుడు. దీనివల్ల శుభముందా, పోని దివ్య కీర్తి ఉందా, ఏం కీర్తి మనకి ఈ జగత్తులో, పుట్టి మళ్ళీ పుట్టి చచ్చి మళ్ళీ చచ్చి మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశించి మళ్ళీ జన్మెత్తి ఏదో పెరిగి మళ్ళీ చచ్చి ఇలా ఎన్ని జన్మలు గడుపుతున్నాము. కుక్కగా, పందిగా, దోమగా, నల్లిగా, గోడ మీద బల్లిగా, బయట తిరిగే పిల్లిగా ఇలా తిరిగి 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 చివరికి మానవ జన్మెత్తుతామో అధో జన్మల పాలైపోతామో తెలియదు. దీనివల్ల ఏ లాభమూ లేదు. ఇలా పొరలడం వల్ల, ఈ భ్రష్టత్వం వల్ల మనిషి చివరికి సర్వనాశనమై యమకింకరులకి ఆహారమైపోతున్నాడు. మనం భూమి మీద పుట్టకుండా చావకుండా శాశ్వతమైన కైవల్యం పొందడానికి ప్రయత్నించాలి. శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించాలి. వైకుంఠానికి పోయే మార్గాన్ని చూసుకోవాలి. అది మానేసి ఎంతకాలం ఈ తాగుడు, ఎంతకాలం ఈ సంపాదన? ఈ గురువులు ఒక్క మంచి చదువు చెబుతున్నారా, చెప్పడొక చదువు మంచిది, చెప్పెడి తగులములు చెవులు చిందరగొనగా, ఎప్పుడు మన ఎడ వజ్జలు చెప్పెదొనక చదువు వినుడు చిత్త.